శ్రీమాతృగురుభ్యాం సభాయి నమః.
అంతలోనే ఆ పుష్పమాల వెళ్ళి మెళ్ళలోంచి పైకి లేచిందిట. అవతల వాడికి అలా అయ్యి వెంటనే లేచి తిరిగి రువ్వని ఎంత వేగంగా వేశాడో అంతగా రెట్టింపు వేగంతో తిరిగి వచ్చేసింది వాడి మీదకి. ఈలోపు మా కృష్ణుడి మీదకి గద వేస్తావా దొంగ పీరుగా అని అర్జునుడు రెండు బాణాలతో వాడి చేతులు నరికేశాడు. వాడు గద వేసరగానే ఈ విధంగా చేతులు తెగి ఉన్న వాడి మీదకి గద వెనక్కి తిరిగి వచ్చేసిందిట. మహావేగంగా వచ్చేం జరిగింది. కృష్ణుడి మెడలో పూలమాలలా ఉన్నటువంటి ఆ గద వెనక్కి తిరిగి అమ్మ హోజ్జలాయుధము పడ్డ పార్థు చేత మున్ను బాహులు తెగిపడ్డ అతడు కొండ కూలినట్లు కూలే. ఈ విధంగా కృష్ణుడి మెడలో నుంచి తిరిగి రివ్వును వచ్చేసిన ఆ గద మహావేగంగా వచ్చేసి ఆ మహోజ్జలాయుధం కొండ వచ్చినట్టుగా నెత్తి మీద డామ్మను కొట్టేసిందిట. కొబ్బరికాయ తీసుకొచ్చిన నేల మీద వేసుకోవాడితే అలా పగిలిపోతుంది, అలా పగిలిపోయింది వాడు తలకాయ. ఈలోపే చేతులు దిగి ఉన్నాయేమో చేతులు దిగిపోయిన వీడి తలకాయ కూడా పచ్చడి పచ్చడి అనమాట. రైలు కింద తలకాయ పెట్టిన వాడికి కూడా అలా పచ్చడి అవ్వదు, అంత పచ్చడైపోయింది బొమ్మన్నారు. కొండ కూలినట్టు కూలిపోయాడు వాడు అంతే అమ్మని. దేవతల హాహాకారం చేసి పుష్పవర్షం కురిపించారట శభాషని, అందుకే శృతాయి అన్నారు. ఆ రకంగా చచ్చాడు పాపం. యక్ష్వాకు వంశంలో పుట్టినవాడే, ఏ వంశంలో పుట్టినా ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనా తప్పదన్వై అన్నారు. శృతాయువు భారత యుద్ధంలో చచ్చాడు. ఇక ఈ కశ్యప వంశంలో పుట్టి ప్రసిద్ధి చెందిన నలులు ఇద్దరున్నారు. ఆ నలులు అంటే ఇక్ష్వాకు వంశంలో ఒకడు వీరసేనపుత్రుడు, ఒకడు నిషద కుమారుడైన నైషదుడు అనబడిన నలుడు ఇద్దరు. వీళ్ళందరూ కూడా ప్రధానమైన వంశం వాళ్ళు, గొప్ప వాళ్ళ గురించి చెప్పాను అని మత్స్య రూపంలో ఉన్న విష్ణువు చెబుతున్నాడు. ఈ చరిత్ర వినాలి, వంశానుచరితం ఇది వింటే ఈ ఇక్ష్వాకు వంశస్థుల చరిత్ర మహాపుణ్యం కాబట్టే ఆ విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఆ ప్రళయకాలంలో మనువుకి చెప్పడానికి గల కారణం. ఆయన సరదాగా చెప్తాడా, పోనీ మీరు నేనా చెప్పుకోవడానికి పనికిమాల కబుర్లు. మనము అలా చెప్పుకోవట్లేదు రండి, మనము హాయిగా పురాణ కథలే చెప్పుకుంటున్నాం, అదృష్టవశాత్తు అని చెప్తున్నాను. అలాంటి ఆ భగవంతుడు ఏం చెప్పాడు, వివస్వాన్ అంటే సూర్యుడు, కశ్యప ప్రజాపతికి అతిథికి పుట్టిన వివస్వంతుడు సూర్యుడు. ఆ సూర్యవంశంలో పుట్టి ఎంతో ప్రసిద్ధి పొంది మహారాజాదిరాజులు భూమిని ఏలారు. వాళ్ళెంత ఎటువంటి వాళ్ళో చెప్పాడు. ఏవం వివస్వతో వంశే రాజానో భూరి దక్షిణాహ ఇక్ష్వాకు వంశ ప్రభవాహ ప్రాధాన్యేన ప్రకీర్తితాహ. ఇక్కడ వీళ్ళకి ఎందు గురించి చెప్పానో తెలుసా నాయన అన్నట్ట. భూరిదాన ప్రకీర్తిత, బంగారు నాణాలు బంగారం కుప్ప తెప్పలుగా దానం చేసి బంగారం వంటి లోకాలు పొందారు, అందుకని వీళ్ళ గురించి చెప్పారు. వీళ్ళు పౌరుషవంతులు పరాక్రమవంతులు అయినంత మాత్రం చేత వీళ్ళ గురించి నేను నీకు చెప్పను మరువా, కేవలం వారి దానం వారి ధర్మం అందువల్ల చెప్పాను నేను. ఇతరులకు ఇవ్వడంలో ఆనందం పొందుతారట వాళ్ళు, తినడంలో ఆనందం పొందేవారు కదట. ఏ వస్తే దాన్ని దొల్లదోపుగా ఇచ్చేయటమే, గుడ్డలతో తప్ప తక్కినవి లేకుండా దానం చేశారంటే వాళ్ళు ఎటువంటి వారు. అందుకే ఆ వంశంలో ఏరి కోరి భగవంతుడైన విష్ణుమూర్తి పుట్టాడు. అందుకని ఏ వంశంలో అధికమైనటువంటి వ్యక్తులు దాన ధర్మాలు చేస్తారో ఆ వంశంలో భగవంతుడు పుడతాడు. లేకపోతే రాముడికి ఆ వంశమే ఎందుకోవాల్సిన అవసరమే వచ్చింది, ఇంకా ఎన్నో వంశాలు ఎంతోమంది ఉండగా అది కారణం అన్నమాట. అందుకని భగవంతుడు అందులోనే వచ్చాడు అని ఇంతలోనే ఈ విషయాన్ని సౌనకాదులకు ఎవరు చెప్తున్నారు, ఇదంతా సూతుడు చెబుతున్నాడు. ఆ వంశంలో లోకాలకి మేలు చేసిన రాజులు వీరు. వీరిలో ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వారిని ప్రధానంగా పేర్కొన్నాను. మళ్ళీ ఈ యుగం అయిపోయాక ఆ వంశానికి సంబంధించిన అనమిత్రుడు అనేవాడు కొత్త యుగంలో రాజు అవుతాడు. ఓ సౌనకాది మహర్షులారా, ఆ పరమాత్ముడైన విష్ణువు మరువుకి చెబుతున్న కథని మా గురువుగారు వ్యాసుడు పుస్తక రూపంలో పురాణ రూపంలో రాశాడు, అది నేను చెప్పాను. ఆ వంశంలో పుట్టిన ఆ రాముడిని నేను కీర్తిస్తున్నాను అని ఎంతో భక్తితో సూత మహర్షి ఆ రాముడిని కీర్తించాట. ఆ వంశంలో వెళ్ళే రాముడు గుర్తుకొచ్చాడు ఆయనకి. అందుకే వంశం ఫుల్ స్టాప్ పెట్టే ముందు ఏం చేస్తున్నాడు, ఆ రాముడిని కీర్తిస్తున్నాడు అనమాట. నల్లని వాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులను విల్లును దల్చువాడు కడు విప్పగు వక్షము వాడు
మేలుపై జల్లెడివాడు నల్లనివాడు పద్మనయనం బులవాడు మహాసుగంబులు విల్లును దాల్చువాడు కడువిప్పగు అక్షమువాడు మేలుపై జల్లడివాడు నిక్కిన భుజం బులవాడు యశంబు దిక్కులం జల్లడివాడునైన రఘుసత్తముడి ఉతమాకభీష్టముల్ ఆయన నల్లనివాడు నీలమేఘఛాయ శరీరుడు పద్మనయనం పుల్లవాడు తామర పువ్వుల్లో ఉంటాయి ఆ భగవంతుడు రామచంద్ర ప్రభు యొక్క కళ్ళు. అసలు రామ అనకుండా రామకథ రాయకుండా ఏ కవి అయినా ఏ వ్యక్తి అయినా ఈ సృష్టిలో పుట్టాడా, ఏ పురాణంలో చూసినా రాముడి కథ వచ్చి తీరవలసింది. ఆయన అంతటి వాడు. ఆ నామం ఆ కథ అటువంటి మధురములైనవి. ఆయన రూపమే మధురం. అత్యద్భుతమైనటువంటి బాణాలు విల్లు ధరిస్తాడు ఆయన. మహాసుగములు అంటే ఎంతో వేగంగా వెళ్ళి గొప్ప బాణాలు ధరిస్తాడు, విల్లు ధరిస్తాడు. విశాలంగా ఉంటుంది ఆయన వక్షస్థలం. అందరికీ మేలు పై జల్లేవాడు ఆయన. అందమైన గుండ్రమైన బలమైన భుజములు నిక్కిన భుజాలు వాడట. తన కీర్తిని అన్ని దిక్కులలోనూ వెదజల్లాడట. ఆయన కీర్తి లేని చోటెక్కడ, సర్వ దిక్కులలోనూ ఆయన కీర్తి. ఏ వైపు వెళ్ళినా రామ రామ అనక తప్పదు. ఎంత విచిత్రమైందండి రామనామం. ఎవడన్నా ఏమయ్యా నువ్వు అబద్ధవాడా, అయ్యో రామ నేనెక్కడ అబద్ధవాడానండి అంటాడు. అయ్యో రామ అనవలసింది అక్కడ కూడా. ఏమి ఎందుకు లేటుగా వచ్చావు, రామ రామ నేనెక్కడ లేటుగా వచ్చానండి అని. పుస్తకం రాస్తే శ్రీరామ తొట్టుకుండా రాయరు, కొత్త దస్త్రం వచ్చిందంటే మాట్లాడితే రామ రామ అంటారు. అబద్ధం వచ్చినా నిజం వచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా పెళ్ళమైనా బిడ్డ అయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు రామ అనకుండా ఉండరట. రామరామ నేనెప్పుడు రామ అన్నానండి అంటాడు అక్కడ కూడా. మళ్ళీ వాడు నేను రామ అన్నాను కూడా. ఒట్టి కమ్యూనిస్ట్ అయినా దౌర్భాగ్యుడైనా వాడు రామానికి తప్పదు. ఒట్టి కిరస్తానం వాడు కూడా రామన్ బ్యాక్స్ చేసేవాడు అంటాడు వాడు కూడా. అది కూడా రామన్నటువంటి వాడు. అక్కడ కూడా రామన్నే, రామన్ అయినా రామన్ అనవలసిందే. కాబట్టి తెలియసో తెలియకో నోట్లోంచి రామశబ్దం ఎక్కడైనా వస్తుంది. రామ అంటే కష్టాలకు విరామం. అందుకనే మంతనములు సద్గతులకు పొంతనములు ఘనములైన పుణ్యములకు యదానీంతన పూర్వ మహాఘన్ని కృంతనములు రామనామకృతి చింతనములు. సద్గతులకి మనం మంచి గతులు పొందాలి అంటే రామ అనాలి, రామ కథ వినాలి. ఘనములైన పుణ్యం చేయడానికి ఈ రామచరిత్ర వినాలి. ఇదానీంతనం అంటే ఇప్పుడు చేసినది, పూర్వకాలంలో చేసినది, ఇదివరకు చేసింది, ఇప్పుడు చేసింది. మహాపాపాలు కొండల కొండల కింద గొట్టల గొట్టల కింద ఉన్నాయి. వీటన్నిటినీ నికృంతనములు టిక్ 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 అని కత్తిరిలా కత్తిరించేస్తాయి పాపాలన్నింటి పటకా పటక. రామనామ కృతి చింతనములు అటువంటివి. సమస్త లోక విభుడైన ఆ ప్రభువుకి అసురలోక విభుణ్ణి చంపడం ఎంత, కపుల సహాయం అది ఎంత, ఏదో జనం కోసం క్రీడ చూపించాడు. శుభం కలిగించడానికి లోకానికి ఒక నాటకం ఆడాడు ఆయన. అటువంటి ఆ ప్రభు జన్మించిన సూర్యవంశ వర్ణనం అని పిలువబడే కథాశ్రవణం మీరు చేశారు ఋషులారా. ఈ ద్వాదశాధ్యాయం మిమ్మల్ని ధన్యుల్ని చేస్తుంది. విన్న ప్రతిజీవి ఒక ఋషి గుర్తుపెట్టుకోండి అన్నాడు శౌనకుడితో సూత మహర్షి. కాబట్టి ఈ అధ్యాయం ఎవరు విన్నారో వాళ్ళందరూ ఋషులతో సమానమట. ఇంకా తర్వాత చెబుతున్నారు విను అని అంటూ ఉండగా మన మనువు ఇలా అన్నాడు, భగవన్ శ్రోతుమిచ్చామి పితృణాం వంశముత్తమం రవేశ్చ శ్రేద్ధదేవత్వం సోమస్య చ విశేషత. ఆ మనువు మత్స్యనారాయణునితో, మత్స్యనారాయణుడు ఎదుగన్నాడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు కాబట్టి, ఇలా అన్నాడు, ఓ భగవంతుడా వాసుదేవ మత్స్యావతార చూసారా విచిత్రంగా ఉంటాయి కొన్ని. సంస్కృతంలో వాడితే ఎంత అందంగా ఉంటుందో తెలుగులోకి వచ్చరికి. మత్స్యావతారం, వరాహ అవతారం, కూర్మావతారం అంటే బాగుంటుంది కానీ నువ్వు పందివి, నువ్వు చేపవి, నీకు అన్నం అన్నం తెలుగులో అనువాదం చేయండి, వరాహం అంటే పందే కదా, కానీ ఏం బాగుంటుంది, అదే రహస్యం. వరాహాయ నమః అంటే అది అర్థం అదే, కానీ తెలుగులో పందికి దండం అన్నం అనుకోండి అందం ఉండదు. అంతేత కొన్ని చోట్ల సంస్కృతమే వాడాలి. ఒక ఆయన అడిగాడులేండి, సంస్కృతం మంత్రాలు మేము తెలుగులో చదవకూడదా అని. ఇది ఇలాగే ఉంటాయి తెలుగులో చదివితే. అది పంది కల్పంలో నివసిస్తున్న నీకున్ను, నంది కల్పంలో నివసిస్తున్న నీకున్ను, మనువు దొరుగ్గాక అని మంత్రానికి అర్థం చెబితే ఏం బాగుంటుంది. దాని అందం, దాని అందం ఏ భాష ఏదలా వాడాలి, అలా వాడవలసిందే. ఈ మత్స్యనారాయణుడుతో ఏమన్నాడు, ఉత్తమమైన పితరుల వంశం వినాలని కుతూహలపడుతున్నాను. పితృదేవతల వంశం, ఇంతవరకు నువ్వు ఇక్ష్వాకు వంశం, ఆ సూర్య వంశం చెప్పావు, ఆ మధ్యలోనే చంద్రుడి వంశంగా అది ఎలా మారిందో కూడా చెప్పావు కొన్ని చోట్ల. ఇంకా శ్రాద్ధదేవుడు అయిన పితృదేవతల యొక్క వంశం కావాలని కోరుకుంటున్నాను. చంద్రవంశం గురించి ఇంకా మనకు పూర్తిగా చెప్పరా, సూర్యవంశం చెప్పాడు. మధ్యలో సూర్యవంశపు రాజుగారు ఒక ఆయన ఆడదైపోయాడుగా ఇలా, అది కూడా మొన్న మీకు వచ్చింది. సూర్యవంశంలో ఇక్ష్వాకుని యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళలో ఒకడు పేరేమిటి, ఇల్లుడు. ఆ ఇల్లుడు ఏం చేశాడు, మనకి వైవస్వతమును సంతానంలో అడవికి వెళ్ళి ఆడదైపోయాడు. ఆడదైపోయినప్పుడే చంద్రుడి కొడుకు బుధుడు పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఆ బుధుడికి ఈయనకి పుట్టిన వంశం చంద్రవంశం అయింది. కాబట్టి ఇక్ష్వాకు వంశంలో, సూర్యవంశంలో పుట్టిన ఒకడు స్త్రీగా మారడం ద్వారా చంద్రుడి కొడుకు బుధుడు చేపట్టడం ద్వారా చంద్రవంశం ఏర్పడింది. మళ్ళీ దానికి కూడా లింక్ సూర్యకాంతి, సూర్యుడికి చంద్రుడికి అవినాభావ సంబంధం అలా ఉన్నది. అందువల్ల ఆ వంశాలు ఈ విశేషాలు కూడా నాకు చెప్పు. అనగా మత్స్యనారాయణుడు ఇలా అన్నట, మత్స్యః వాచ అహంతే కథయిష్యామి పితృణాం వంశముత్తమం స్వర్గే పితృగణ సప్తత్రయస్తేషామూర్తయ. అత్యంత ప్రధానమైన పితృవంశ వృత్తాంతం నీకు చెబుతున్నాను విను. స్వర్గలోకంలో పితృదేవతాగణాలు మొత్తం ఏడున్నాయి. ఆ ఏడు గణాలలో కొన్నేమో రూపం ఉన్నవి, మూర్తి ఉన్నవి, కొన్నేమో మూర్తి లేనివి. ఈ ఏడు గణాల్లో మూడు గణాలకు మూర్తి లేదట, నాలుగింటికి మూర్తి. పుట్టిన పిల్లలందరికీ రూపాలు ఉండవండి. ఇప్పుడు వాయుదేవుడు ఉన్నాడు, వాయుదేవుడు మనకు రూపంతో కనపడతాడా, కానీ అగ్నిహోత్రుడు రూపంతో కనపడతాడు, అది కూడా విచిత్రమైన రూపం పోనీ. జలం కూడా అంతే, ఆకాశము అంతే. పంచభూతాలలో రూపం ఉండి ఆ రూపం ఇదమిద్ధంగా చెప్పలేనివి కొన్ని ఉన్నాయి, అసలు రూపమే లేనివి కొన్ని ఉన్నాయి. ఆకాశానికి వాయుకి రూపం లేదు, ఇవి పూర్తిగా రూపం లేనివి. అగ్ని, భూమి, జలం వీటికి రూపం ఉంది, కానీ నిశ్చిత రూపం లేదు, అనిశ్చిత రూపం. నీటికి రూపం ఏముంది చెప్పండి మీరు. కొండలోకి వస్తే కొండెడు నీళ్ళ కింద కనపడుతుంది, చెరువులో ఉంటే ఒక రకంగా కనపడుతుంది. అగ్నిహోత్రం కూడా అంతే, దీపారాధనలో ఒక రకంగా ఉంటాడు, ఇంకో తోట ఒక రకంగా ఉంటాడు. నిశ్చిత రూపం ఉండదు, కానీ ఉంది రూపం, కనబడింది. భూమికి కూడా అంతే, ఇది ఓ చోట ఒక రకంగా ఓ చోట ఒక రకంగా ఉంటుంది, అది నిశ్చిత రూపం కాదు, అనిశ్చిత రూపం. కాబట్టి పంచభూతాలలో మూడు అనిశ్చిత రూపాలతో ఉన్నాయి. అసలు రెండింటికి, ఆకాశానికి, భూమికి, అగ్ని, వాయువుకి మాత్రం అస్సలు రూపమే లేదు. ఆ స్పర్శ వల్ల ఊరికే దృష్టికి ఆకాశం అంటే ఏదో కనపడుతుంది ఏలంగా, అక్కడ ఏమిటనేది ఎవరికి తెలియదు, శూన్యం. అలాంటి పంచభూతాలలాగే ఈ పితృదేవత గణాల్లో కూడా రూపం లేనివి మూడు, రూపం ఉన్నవి నాలుగు ఉన్నాయి. ఈ ఏడు గణాల పితృదేవతలు కూడా ప్రాణులలో ఓజస్సు అంటే గొప్ప సామర్థ్యం కలిగిన వాళ్ళుగా ప్రసిద్ధికి ఎక్కారు. ఎంత గొప్ప పనైనా చేయగలుగుతారు, అందుకే వాళ్ళని సమర్థులు అన్నారు. ఇందులో మూర్తి లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతికి కొడుకులు అన్నమాట. వీళ్ళు ఏ లోకంలో ఉంటారు, ఈ మూర్తి లేని వాళ్ళు. మూర్తి అంటే ముందే చెప్పాను, ఆకారం. మూర్తి అంటే ఒక రూపం, నన్ను చూడగానే మీకు రూపం కనబడుతోంది. అలాంటి రూపము లేనటువంటి వాళ్ళంతా ద్యులోకము, ఆకాశంలో ద్యులు, అలా పుట్టిన వాళ్ళు వీళ్ళు మూర్తి లేని పితరులు. ఇంకా రూపం ఉన్న పితృదేవతలు ఉన్నారు, వాళ్ళు ఇదిగో ఈ భూమి వల్ల, అగ్ని వల్ల, జలం వల్ల పుట్టారు. వారు కూడా మనలాంటి ప్రాణులే, కానీ దేవతలు కారు. అలాగని ఈ మానవులకు ఉండే దౌర్భాగ్య స్థితులు ఉండవు. వీరిని అందరూ ఆరాధిస్తారట, ఈ పితృదేవతల్ని. వీళ్ళనే వైరాజులు అంటారు. ఈ అమూర్తాలైన పితృదేవతల వారు యోగ సాధన చేసి ఒకప్పుడు యోగం నుంచి భ్రష్టులయ్యారట, సాధనలో పడిపోతూ ఉంటారు. రూపం లేని వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు యోగ సాధనలోంచి బయటకు వచ్చేస్తున్నారంటే ఇంకా మనలాంటి వాళ్ళం యోగ సాధన ఎంతవరకు చేస్తామో చూడండి. సరిగా చేస్తే యోగం, తేడా వస్తే రోగం, ఆ దెబ్బతో వస్తుంది ఏదో తెలియని దుర్భోగం. అలాంటి పితృదేవతలు కూడా యోగ సాధన నుంచి భ్రష్టులైపోయారు. అలా భ్రష్టులయ్యి వాళ్ళు శ్రాద్ధదేవులు అనే పేరుతో ప్రజల కొడుకులు ఈ వంశంలో వాళ్ళందరూ ఇచ్చే పిండాల మీద ఆధారపడతారట. వాళ్ళు వాళ్ళనే పితృదేవతలు అంటారు. ఎవరి వంశంలో వాళ్ళు ఆ వంశంలో అంశలతో అక్కడ ఉంటారు. పునర్జన్మెత్తేసినప్పటికీ కూడా వాళ్ళలో ఒక అంశం మాత్రం పితృలోకంలో ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడన్నా మనం పుట్టాం, హఠాత్తుగా ఒక్కొక్క రోజు మనకి ఎందుకో తెలియదు, కారణం తెలియదు, మనస్సు అశాంతిగా ఉంటుంది. ఆ పూట పని మన ఎవడన్నా కొట్టాడా, ఏమీ లేదు, తిట్టాడా, ఏం తెలియదు, ఎందుకు ఈ పూట నా మనసు బాగాలేదండి అంటాం. అంటే ఏంటనమాట, మన అంశ పితృలోకంలో ఉందని చెప్పాను కదా, ఆ పితృలోకంలో ఉన్న అంశకి సరి అయిన పూజ మనం చేయటంలా, వాళ్ళకి చేయవలసిన కర్మకాండాలు చేయటంలా. అందుకే పితృదేవతలకు సంబంధించిన తద్దినాలు అవి సక్రమంగా పెట్టాలట. ఎక్కువ మంది చేసే మహాపాపాలు అవే. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పెద్దవాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు అనుకోవడం ఏంటంటే బోర్డు ఖర్చు అనుకుంటున్నారు. అది పెద్ద ఖర్చు ఏమిటండి, ఒక తద్దినం పెట్టడానికి మ్యాక్సిమం ఎంత ఖర్చు అవుతుంది, నీ కుటుంబం సినిమాకి వెళ్ళినంత అవ్వదు. గట్టిగా మాట్లాడితే పిండి కొద్దీ రొట్టి ఓ స్వయం పాకం ఇచ్చి కూడా పెట్టించుకోవచ్చు. పుణ్యాత్ములు ఇంకా లోకంలో ఉన్నారు కదా, పెట్టడానికి ఒప్పుకునేవాడు. అలా పెట్టితే ఎంతో కొంత శక్తి కొద్దీ పితృ కార్యక్రమం చేయకపోతే ఆ పితృదేవతల లోకాలు అల్లాడిపోతాయి. అవి అల్లాడితే ఈ జన్మలో వీడిని ఏడిపించేస్తుందట. ఈ జన్మలో సంతానం లేదు అంటే అది పితృదేవతల యొక్క అనుగ్రహం లేదు, సరిగ్గా జరగలేదు, ఎక్కడ అపచారం జరిగింది. లేదా ఆ వంశంలో పుట్టినవాడు ఎవడో శ్రాద్ధం రోజునో శ్రాద్ధానికి ముందు వెనకల్లోనో తాగుడు తాగాడని అర్థం. ఇవన్నీ చేస్తే మీకు తెలియ చాలా రహస్యాలు ఉన్నాయి ఇందులో. మనం అనుకుంటాం నేను ఏ పాపం తెలియలేదండి, నాకు ఎందుకు పిల్లలు లేరండి అంటాం. నువ్వు ఎప్పుడు చేసావో నీకేం తెలుసు, పితృ కార్యక్రమాల్లో తెలియకు మద్యపానం చేస్తే అంత ముందో వెనకో ఇలాంటప్పుడు, లేదా ధూమపానం చేస్తే, లేక తినకూడని వస్త పదార్థాలు ఏ హోటల్లోకో పోయి తినేసేస్తే, ఇవన్నీ అపచారాలు. కానీ తెలిస్తే చెప్పవచ్చు, మనం మర్చిపోయి ఉండొచ్చు. ఇలా పితృదేవతల కార్యక్రమాలలో సక్రమంగా జరిగే అపచారం చేస్తే ఆ వంశం నిర్వంశం అయిపోతుంది. లేదా పుట్టిన వాళ్ళు భ్రష్టులు అవుతారు, కులమతాలు పట్టించుకోకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, ఏడిపించడాలు ఇవన్నీ చేస్తారు. వాడు వీడని కాదు, ఎవడి కర్మయోగం వాడి దొరకడం మన చేతుల్లో ఏం లేదు, అయినా భక్తితో మనం చెయ్యాలి. ఏదో రీతితో విభ్రష్టమైపోతున్న పితృదేవతల యొక్క ఆచారాలను నిలబెట్టడానికి మానవుడు అందుకే శాయశక్తిగా ప్రయత్నం చేయాలి. పితృదేవతల అనుగ్రహం సక్రమంగా కలిగితే ఆ వంశం మళ్ళీ పవిత్రమవుతుంది. జాగ్రత్తగా జరిగితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది, వంశం పవిత్రమవుతుంది. కల్పావసానం తర్వాత సృష్టి ఆరంభం కాగానే ఈ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వేద తత్వజ్ఞులుగా పుడతారట. వాళ్ళే వేద జ్ఞానం కలిగిన వాళ్ళుగా మళ్ళీ జన్మలో వస్తారు. అప్పుడు వాళ్ళకి పూర్వస్మృతి ఉంటుంది, పూర్వజన్మ జ్ఞానం. యోగ సాధనానికి వాళ్ళు సంకల్పిస్తారు. అప్పుడు వాళ్ళు వీళ్ళు సాంఖ్య యోగం అనే ఒక యోగం ఉన్నది, ఆ యోగాన్ని కూడా నేనే చెప్పానన్నాడు విష్ణువు. కపిలుడు రూపంలో చెప్పా, ఆ సాంఖ్య యోగాన్ని ఆశ్రయిస్తే సంసారంలోకి రావడం అనేది లేకుండా శాశ్వత గతి పొందుతారు. సాంఖ్యయోగం గురించి ప్రత్యేకంగా చర్చించుకుని వింటే, అది ఆచరిస్తే వాడికి జన్మ ఉండదట. అందుకే పితృదేవతలు యోగి రూపులు. ఇది తెలుసున్న వాళ్ళు పితృ కార్యక్రమాలలో అశ్రద్ధ వహించరాదు. ఊళ్ళో అమ్మవారిని నిలబెట్టాం, పితృదేవతలు తద్దినం పెట్టకూడదని ఒకడో, లేకపోతేనేమో మా ఇంట్లో పెళ్లి జరుగుతోంది, ఈ వంకెట్టి పెళ్లి జరిగితే నువ్వు అన్నం తిండం అనేవో దొంగ పీరుగువి ఇలా తిడుతున్నాను ఏమనుకోకండి. అమ్మవారిని నిలబెడితే నువ్వు అన్నం తిండం మానేవా, పితృదేవత కార్యక్రమాలకి ఇవేమి లేవు, అడ్డంకులు లేవు, చేసి తీరాలి. పెళ్ళి జరిగినా, కిళ్ళి జరిగినా, ఇంకోటి జరిగినా ఏం జరిగినా సరే చెయ్యాలి. ఆరి పెళ్ళాం బయట ఉన్నా సరే ఇంకొకండి ఎవడో ఇంట్లో వాళ్ళని పిలిపించేనే చేయించవలసింది, ఆవిడ మొహం చూడకుండా. ఆపడానికి వీల్లేదు పితృ కార్యక్రమం, అశ్రద్ధ చేయడానికి వీల్లేదు. అందుకే ఆయనకి శ్రాద్ధ దేవుడు అని పేరు. శ్రద్ధతో ఆయనకి మనం పెట్టాలి. యమధర్మరాజుకి శ్రాద్ధ దేవుడు అని అందుకే పేరట. అలా పెట్టిన వాడికే తెలియకుండానే కొన్ని పురాణాదులు విన్న ఫలితాలు ఇవన్నీ వచ్చేవాడు, నరక బాధల్లో విముక్తుడవుతాడు వాడు. పితృలు యోగి రూపులు, అందుకని ఏమన్నారు వాళ్ళని, స్వర్గే పితృగణాసప్తత్రయస్తేషామ మూర్తయ అని చెప్పి, ఎవడైతే ఈ భక్తి శ్రద్ధలతో వాళ్ళకి చేస్తాడో తస్మాత్ శ్రాద్ధాని దాతృభి, శ్రాద్ధం చేసే విధానం
యోగము నిరిగి అనుష్ఠించే వారికి చెయ్యాలి. శ్రద్ధతో యోగం చేస్తే, యోగాభ్యాసం చేస్తే, పితృకార్యక్రమం చేస్తే, దానం చేస్తే ఆ సమయంలో, అప్పుడు వారి వంశమంతా పవిత్రత్వాన్ని పొందుతుంది. ఈ పితృదేవతలకి మనస్సంకల్పం వల్ల ఒక కన్య పుట్టింది. ఆ కన్య పేరు మేన, మేనక. ఏతేషాం మానసీ కన్యా పత్నీ హిమవతో మత మైనాకస్తస్య దాయాత క్రౌంచస్తస్య సుతో భవత్. ఈ పితృదేవతల మనస్సంకల్పం వల్ల పుట్టిన మానస కన్య మేనా అని పిలువబడేది. ఆమె హిమవంతునికి భార్య అయింది. హిమవంతుని భార్య మేనక. ఈ పితృదేవతల పుత్రికని పెళ్లి చేసుకున్నాక ఆవిడికి మైనాకుడు అని మొదటి కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఇంకా చాలామంది పుట్టారు. ఆఖరి జగందంబ ఏకంగా అమ్మవారు పార్వతీదేవిగా పుట్టేసింది ఆయన కూతురుగా. ఇందులో మైనాకుడు పెద్ద కొడుకు అని చెప్పుకున్నాం కదా, ఆ మైనాకుడు కొడుకు క్రౌంచుడు, క్రౌంచ పర్వతం వాడే. పర్వతాల కొడుకులు పర్వతాలు అవుతాయి, అలా అవుతారన్నమాట. సముద్రం యొక్క కొడుకులు సముద్రంలోనే కలిసి ఉన్నట్టుగా ఈ పర్వతపుత్రుడైన క్రౌంచ పర్వతం, ఇప్పుడు కుమారస్వామి అక్కడే ఉంటున్నాడు, ఆ క్రౌంచ పర్వతం శ్రీశైలంలో ఉంది. మీకు తెలుసు అక్కడికే వృద్ధ మల్లికార్జునుడు అనే పేరుతోటి శివుడు అక్కడ ఉంటాడు. ఇప్పుడు మనం శిఖర దర్శనానికి వెళ్ళే ప్రదేశం అంతా అది క్రౌంచ పర్వతం. ఇక ఆ క్రౌంచుడి పేరుతో కృత సముద్రంలో, కృతం అంటే నెయ్యి, సముద్రాలు ఉన్నాయిగా సప్త సముద్రాలలో, ఇప్పుడు భూలోకంలో మాత్రం మనకు ఉప్పు సముద్రమే మిగిలింది. ఇంకా పైన క్షీర సముద్రం, కృత సముద్రం, దధి సముద్రం, ఇక్షు సముద్రం, ఇలాంటి సముద్రాలు ఉన్నాయి. అందులో ఈ కృత సముద్రంతో క్రౌంచ ద్వీపం చుట్టబడి ఉండేదిట. క్రమంగా ఇప్పుడు ఇది మనకు కనపడకుండా అదృశ్యమైపోయింది. ఇది నాలుగవ ద్వీపంగా చెప్పారు ఈ క్రౌంచ ద్వీపం. ఇంకా మేనాదేవికి ముగ్గురు కూతుళ్ళు. ఆ ముగ్గురు కూతుళ్ళలో పెద్ద ఆవిడ సతీదేవి ఉమగా పుట్టింది. ఆవిడకు ఉమా అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ పార్వతీదేవి తపస్సు కడుతూ ఉంటే వాళ్ళమ్మ ఆక్రోశించి అమ్మాయి వద్దు అందట. ఊ అంటే ఓ అమ్మాయి, మా వద్దు తపస్సుకి వెళ్ళొద్దు అందట. అందుకని ఆవిడ పేరు ఉమా అని వచ్చేసింది. అంటే ఉమా అంటే నువ్వు తపస్సుకి వెళ్ళదు, ఓ బిడ్డ వద్దు, ఓ బిడ్డ వద్దు అని అర్థం ఆ పదానికి అర్థం. అంచేత తపస్సుకి వెళ్లకుండా చెయ్యడం చేత ఆవిడ ఉమ అయ్యింది. అయినప్పటికీ ఆవిడ తపస్సుకే వెళ్ళి భగవంతుణ్ణి పొందింది. రెండో కూతురు మేనకకి పుట్టినవిడ ఏకపర్ణ. ఆ తర్వాత మూడో కూతురు అపర్ణ. వారు ముగ్గురు యోగసిద్ధి కలిగిన వాళ్ళే, తీవ్ర వ్రతపరాయణులే, తమ తపస్సుతో లోకాలన్నిటినీ మెప్పించినటువంటి వారు. అందులో హిమవంతుడు తన పెద్ద కూతురు ఉమని సాక్షాత్తు పరమేశ్వరుడికి, మన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడు ఉన్నాడే మన రామకోటి వెనకాతలు ఉన్న ఈ పాతశివాలయంలో ఆ స్వాములకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఏకపర్ణని భృగు మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. అపర్ణని జైగిషవ్యుడు అనే ఋషికిచ్చి పెళ్లి చేశాడు. అనగానే వెంటనే ఋషులు ఒక గొప్ప ప్రశ్న వేశారట. దత్తా హిమవత బాలాహ సర్వలోక తపోధికాహ ఋషయః కస్మాత్ దాక్షాయణి పూర్వం తదాకాత్మానమాత్మన. శౌనకాది ఋషులు సూతుడిని అడిగారు, పూర్వం దక్షుడి కూతురు దాక్షాయణి తన శరీరం ఎందుకు కాల్చుకుంది, ఆమె భూలోకంలో హిమవంతుడి కూతురుగా ఎలా జన్మించింది, దక్షుడు బ్రహ్మ మానస పుత్రుడయ్యుండి కూడా శంకరుణ్ణి ఎందుకు అవమానించాడు, తన కూతురు సతీదేవి దేహం కాల్చుకుంటూ ఉంటే వాడు ఎలాగయ్యాడు ఇది చెప్పమని క్లుప్తంగా చెబుతారు. ఇక్కడ రెండు ముక్కల్లో చెబుతాడు ప్రధానమైనవి. అటువంటి విశేషాలు వాళ్ళు అడగగానే సూత మహర్షి ఋషులతో అన్నాడట, దక్షుడు ఒకప్పుడు శివుడు బ్రహ్మ వీళ్ళంతా ఒక సభలో ఉన్నారట. ఆ సభలోకి దక్షుడు వచ్చాడు. రాగానే ఒక బ్రహ్మదేవుడు శివుడు తప్ప అంతా లేచి నిలబడ్డారు, నమస్కారం చేశారు. బ్రహ్మగారంటే దక్షుడికి తండ్రి కాబట్టి ఆయన ఏం పట్టించుకోలేదు, తండ్రికి దండం పెట్టాడు. కానీ శివుడు తనకు అల్లుడు కదా, తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాను, అల్లుడు అంటే కొడుకుతో సమానం, మామగారులు వస్తే లేవడా అని ఆగ్రహించి శివుడిని చెడామడా తిట్టాడు, శాపాలు పెట్టుకున్నారు. ఆ కోపంతో శివుడు లేకుండా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞానికి అమ్మవారు సతీదేవి వచ్చింది. ఆ సతీదేవి వచ్చి తన తండ్రిని తన భర్తకు జరుగుతున్న అన్యాయం కనిపెట్టి నా భర్తను ఎందుకు పిలవలేదు అని అడిగితే ఆయన నోటికి వచ్చినట్టు తిట్టాడట. అయోగ్య ఇతితామాహ
దక్షో యజ్ఞేషు సోలభృత్తు ఉపసంహారకో రుద్రస్తేనా మంగళ భాగయం. రుద్రుడు అయోగ్యుడు, శ్మశానధారి, వాడు నాల్లుడేంటి, వాడు నీ మొగుడేమిటి, నీ మొగుడింటికి వెళ్ళడం అనేసి విడాకులిసి ఇక్కడికి వచ్చాయన్నట్టు పైగా. ఆ దుర్మార్గుడి యొక్క మాట విని ఆగ్రహించి సతీదేవి శరీరాన్ని కాల్చుకుంటూ పోయే ముందు, నాన్న నేను దక్షుడి కూతురు అవ్వడం వల్ల నన్ను దాక్షాయణి అంటారు, రేపు పొద్దున మా ఆయన వేళాకోవడానికి దాక్షాయణి అంటే నేను ఈ శరీరాన్ని భరించలేను, దౌర్భాగ్యుడివి, క్షుద్రుడివి, అల్పుడివైన నీకు కూతురునై ఈ శరీరంతో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి యోగాగ్ని ప్రజ్వరల చేసుకుని కాల్చుకునే ముందు నువ్వు సర్వనాశనం అయిపోతావు, నీ అశ్వమేధం రుద్రుడి చేతిలో నాశనం అవుతుంది అని శపించేసింది. ఆ శపించే ముందు ఆవిడ చూచిన తర్వాత వాడేమనుకోలేదు కానీ చచ్చి బతికిన తర్వాత దక్షుడికి బాధ కలిగిందిట. బంగారం లాంటి నా కూతుర్ని కాల్ చేసుకున్నాను చేతులారా అని చచ్చి వాడు చచ్చిపోయడం తర్వాత గొర్రె తలకాయ తగిలించడం ఇదంతా మీకు ఇదివరకు పురాణాల్లో వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ అంత చెప్పడు పూర్తిగా. అతడు దుఃఖించి అమ్మవారికి ప్రార్థన చేసేట. ప్రార్థన అప్పటికింకా అమ్మవారు పార్వతిగా పుట్ల, సతీదేవిగా శరీరాన్ని కాల్చుకుందంతే. అందుకని ఆవిడ్ని ప్రార్థించి, అమ్మా నువ్వు జగత్తుకి మాతవి, నేను దురదృష్టవశాత్తు నిన్ను శపించుకున్నాను, తిట్టాను, నీ ద్వారా కష్టపడ్డాను ఇలా అన్నట్ట. తమస్య జగతో మాత జగత్ సౌభాగ్య దేవత దుహితృత్వం గతాదేవి మమానుగ్రహ కామ్యయ నత్వయా రహితం కించిత్ బ్రహ్మాండే స్థి చరాచరం ప్రసాదం కురు ధర్మజ్ఞే మమాం త్యక్తుమిహ అర్హసి. అమ్మా నువ్వు జగన్మాతవి, మంగళ విగ్రహవి, తల్లులకి తల్లివి, నా కూతురుగా వచ్చి నన్ను కొంతకాలం అనుగ్రహిస్తే ఆ భాగ్యం నిలబెట్టుకోలేకపోయాను, దురదృష్టవంతుణ్ణి. జగత్తులకి సౌభాగ్యం ఇచ్చిన నువ్వు నన్ను కూడా అనుగ్రహించు. నువ్వు లేనిది ఈ దేశంలో ఏదీ లేదు. ఈ బ్రహ్మాండంలో చరాచరమంతా నిండి ఉన్న అంబిక వినువు, పరాభట్టారిక వినివు. నువ్వు లేకపోతే కదలలేము, మెదలలేము, అజ్ఞానంతో నిన్ను తొలగించుకున్నాను. తద్వారా నా తలకై కూడా మారిపోయింది. ధర్మం ఎరిగిన తల్లివి, నన్ను వదలకు అని వేడుకుంటే నేను ఏది సంకల్పించానో అది అవుతుంది. భౌతికంగా నీకు దూరం అయ్యాను శారీరకంగా, కానీ మానసికంగా ఇక్కడి నుంచి నువ్వు నన్ను మళ్ళీ పెద్దతో తలుచుకుందువుగాక. నేను ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిని. ఇచ్చ అంటే సంకల్పం, నా సంకల్పంతో ఇది జరుగుతోంది. అది కూడా జ్ఞానశక్తితో ఆలోచించి చేస్తాను, క్రియాశక్తితో నిర్మాణం చేస్తాను. నువ్వు నన్ను భక్తితో ప్రార్థిస్తున్నావు కాబట్టి యజ్ఞంలో నాశనమైపోయినా మళ్ళీ యజ్ఞం పూర్తి చేస్తావు. నీకు గొర్రె తలకై వచ్చింది, గొర్రె తలకై వచ్చాక అసలు జ్ఞానం వచ్చింది. గొర్రెకి బుర్ర ఉండదు కానీ ఇప్పుడు నీకు బుర్ర పెరుగుతుంది, అది విశేషం. నీలో జ్ఞానం వచ్చి నన్ను స్తుతిస్తావు. నా సన్నిధిలో ఉండి నేను మళ్ళీ పుట్టాక పార్వతీ సన్నిధానంలోకి వచ్చి రోజుకోసారి దండం పెట్టుకుని వెళ్ళే భాగ్యం నీకు ఇస్తున్నాను. ఆ జన్మలో కూతురుగా ఉన్నప్పుడు ఉపయోగించుకోలేకపోయావు, భక్తితో పూజించలేకపోయావు, దూరం అయ్యాక ఇప్పుడు నువ్వు నా కోసం ఏడుస్తున్నావు. ప్రజాపుత్రుడు శుభకరుడు అవుతావు, నీకు 60 మంది కూతుళ్ళు కలుగుతారు, ఉత్తమ యోగసిద్ధి నా సన్నిధానంలో తపస్సు చేయడం వల్ల నీకు వస్తుంది అని వరం ఇవ్వగానే, అయితే తల్లి ఏ ఏ తీర్థాలలో నువ్వు ఉంటావు, నిన్ను ఎలా దర్శించాలి, ఏ నామాలతో నిన్ను స్తుతి చేయమంటావు అని భక్తితో ప్రార్థించాట. అని ప్రార్థిస్తే అప్పుడు ఆ దేవి, నన్ను ఎలా ప్రార్థన చెయ్యాలో, నా రూపాలు ఏమిటో చెబుతానంది. ఇది ఒక అద్భుతమైన ఘట్టం అమ్మవారు ఆయనకి చెప్పింది. అది వినాలి అనుకుంటే